ఎముకల్ని ఎలా ఉపయోగించుకున్నారు అనేటటువంటి కథని మీరు మననం చేయండి. దానికి హింట్గా చెప్తున్నాను నేను. ఈనాడు పరిస్థితులు బాగులేవు. యుఎన్ వాళ్ళ దగ్గర నుంచి రకరకాలమైనటువంటి సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఏ సంస్థ ఏమీ ఎప్పుడూ చేయలేదు ఎంతవరకు అంటే కుండలిని శక్తిని ఉపయోగించుకోవటం చేత కానంత వరకు. కానీ కుండలిని శక్తి ఎవరికి తెలియదు, మరేం చేయాలి అంటే గురువులు ఒక ప్లాన్డ్ ఫేజ్ లో ఆ కుండలిని శక్తిని కిందకి దింపుతున్నారు. ఈ రెండేళ్లలో పూర్తిగా అరిగిపోతుంది. అది నేను మీకు ఇచ్చేటటువంటి గ్యారంటీ. మన అదృష్టం ఏంటంటే ఈ టైం ఎప్పుడు పుట్టడం. అంతకంటే పెద్ద అదృష్టం ఏంటి అంటే అలా ఉంది అని తెలియటం. అలా ఉంది అని తెలిసాక దాన్ని మీరు దింపుకోలేకపోతే చేయగలిగేదేం లేదు. అక్కడ మీరేమీ చేయక్కర్లే. వాళ్ళు చెప్పినటువంటి సాధనని స్టెప్ వైజ్ గా చేయటమే. ఎందుకు దింపుతున్నారంటే వాళ్ళు అవసరం. 1961 లో చైనా వారు వచ్చినప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ అండ్ క్లాస్, ఇంజనీరింగ్ కోర్సులో చేరిన వాళ్ళు ఎవరైనా సరే 6 నెలలు ఈ కోర్సు చేయండి, మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చేస్తాం. 5 సంవత్సరాల కోర్సు అది. ఇచ్చేసారు వాళ్ళ డిగ్రీలో. వాళ్ళలో ఇప్పుడు చాలా మంది చాలా పెద్ద పోస్టులో గడిపారు 6 నెలలు చదివి. కారణం ఏంటంటే చైనా వారే. అలాగా ఈ రెండేళ్లలోనే ఈ కుండలిని జాగరణ మీకు కావాలి అంటే జరుగుతుంది తప్ప తర్వాత మీకు కావాలి అంటే జరగదు. అది మళ్ళా వారు రావాలి. మనం అనుకుంటే వారు సృష్టించగలిగే స్తోమత ఉంటే బాగుంది మనకి, కానీ ఆ స్తోమత ఉంటే కుండలిని సాధన ఎక్కర్లే. అంచేత ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కనుక ఈ పరిస్థితుల్లో గురువులకి కావలసినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు కావాలి కనుక ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని తయారు చేసుకుంటారు. కానీ వాళ్ళు తయారు చేసుకుంటారు అంటే సరవకుండా ఏం చేస్తారు, వాళ్ళు మాత్రం అవకాశం మాత్రం ఇస్తారు మీకు. తర్వాత పారాగ్రాఫ్ చూడండి. నేటి దుర్గాంత దస్యులను దుర్దాంత దస్యులను అణిచివేయటానికి సావిత్రి సాధన లేక పంచకోశ సాధన లేక కుండలిని జాగరణ అవసరం. దీనినే వేదాంత పరిభాషలో సూక్ష్మీకరణ సాధన అంటే ఆరోహణ సాధన కుండలినిది, పంచీకరణ సాధన అంటే కుండలిని యొక్క అవరోహణ సాధన అంటారు. ఈ సాధనల గురించి మీకు తెలియటానికి పేజీ నెంబర్ 5లో పట్టిక ఇచ్చాను నేను. దీన్ని కూడా మీరు మననం చేసుకోండి చాలా జాగ్రత్తగా. అది మీరు సబ్జెక్టును మాస్టరీ చేయాలి. థియరీని ముందు ప్రాక్టికల్స్ కి పిల్లల్ని మేము తీసుకెళ్లే ముందు ల్యాబ్ లోకి చాలా థియరీ చెప్తాం వాళ్ళకి. పేజీలు పేజీలు థియరీ చెప్పి వాళ్ళని రుబ్బించి ఆ థియరీని వాళ్ళని అప్పజెప్పిస్తాం. మీకు ప్రొసీజర్ నోటికి వచ్చిందా లేదా, ప్రొసీజర్ మొత్తము నోటికి రాకుండా, సిద్ధాంతము థియరీ మొత్తము నోటికి రాకుండా ఏ ప్రాక్టికల్ సక్సెస్ కాదు. అంచేత ఈ పట్టిక చూడండి. సాధన విధానములో షట్చక్ర జాగరణ, పంచీకరణ, 360 కిరణములు, శ్రీ విద్య, గ్రంథిభేదన ఇవన్నీ కలిపితే కుండలిని సాధన అవుతుంది యాక్చువల్ గా. అందులో షట్చక్ర జాగరణ 6 చక్రాలను వశంలో చేసుకోవటం, పంచీకరణ అంటే ఆ 6 చక్రాలు ఏ తత్వంతో లింకప్ అయి ఉన్నాయో ఆ తత్వం మీద వశం చేసుకోవటం. ఇదే గురుదేవులు తన చివరి 5 సంవత్సరాలలో 1985 నుంచి 1990 వరకు చేసినటువంటి పంచవీరభద్ర సాధన అన్న ఈ పంచీకరణ సాధన అన్న ఒకటే. దాని తర్వాత కిరణములు. ఇది ఇంకా పబ్లికైజ్ కాలేదు. అసలు ఈ కిరణ సాధన ఎలా ఉంటుందో అన్నది అసలు ఇంకా పబ్లిక్ లోకి రాలేదు. కానీ దీన్నే సంజీవిని విద్య అనే పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాం. అది ఇంకా ఏమో మీలో కనీసం 30% పీపుల్ అయినా, మీలో అంటే నా ఉద్దేశం ఇక్కడ కూర్చున్న వాళ్ళనే కాదు, మీరు ఇది 10 మందికి చెప్పండి. మీకు ఎవరు పరిచయం అయినా, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా దొరికితే వాయించేస్తారని, మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడిపోవాలి, వీళ్ళు గాయత్రి చేయ కాదు కుండల్ని చేయమంటారు అని. అలా భయపెట్టండి మనుషులు. మీరు వాళ్ళందరిలోనూ కలిపి 30% పీపుల్ కనుక కాస్త వాళ్ళ స్థాయిని పైకి పెంచుకోగలిగితే ఈ కిరణ సాధన ఇవ్వబడుతుంది. ఈ కిరణ సాధన అన్నదే సంవత్సర సాధన. ఇప్పుడు ఈ సృష్టి రహస్యం అంతా కూడా 365 రోజులు పంచీకరణ సాధన ప్లస్ 360. దాన్ని జ్వాలాకుల మహర్షి 24 పుస్తకాలలో ఈ కిరణ విద్యను ప్రసాదించాడు. కానీ దాన్ని తర్వాత చూసుకుందాం మనం. శ్రీ విద్య, అగ్ని సూర్య చంద్రుడు, దీని గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మన గ్రూప్ కాన్సన్ట్రేట్ చేస్తుంది బాగా. కానీ అగ్ని విద్య, సూర్య విద్య, చంద్ర విద్య యొక్క సమ్మిళిత స్వరూపం శ్రీచక్రం. అదే అర్థం చేసుకోండి. శ్రీచక్రోపాసన బొమ్మని చూస్తే ఏమీ లాభం లేదు. ఇంజనీర్ ఓ బ్లూ ప్రింట్ తీస్తాడు, చూపిస్తాడు మీకు కట్టబోయే ఇల్లు ఇలా ఉంటుందని. ఏమర్థం అవుతుంది మనకి? ఇంజనీర్ కి అర్థం అవుతుంది ఆ డెప్త్ ఏంటో, అది ఎక్కడ ఎందుకు పెట్టాడో, అక్కడ ఏం చేస్తాడో అని. అలాగే ఆ శ్రీచక్ర సాధన మీకు అర్థం అవ్వాలి అంటే, ఆ శ్రీచక్రాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే, ఈ అగ్ని, సూర్యుడు, చంద్రుడు యొక్క రహస్యాలను మీరు తెలుసుకోవాలి. ప్రకృతిలో రామాయణం ద్వారా సూర్య విద్య అందింపబడింది. సూర్య విద్య, అందుకే సూర్యోపాసకులు. రామాయణంలో ఉన్నటువంటి ఇక్ష్వాకువంశపు రాజులందరూ కూడా సూర్యోపాసకులే. దీన్ని జగద్గురువు కన్ఫర్మ్ చేస్తాడు సూర్యోపాసకులే అని, ఇక్ష్వాకువంశంలో ఉన్నవాళ్ళు. ఇమం వివస్వతే యోగం, ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఆ వివస్వంతుడికి మనువుకి చెప్పిన తర్వాత ఏమైంది? యోగంలా మెల్లమెల్లిగా దిగజారిపోవటం మొదలెట్టింది. పబ్లిక్ అంతా తెలిసినటువంటి ఆ జ్ఞానం పోయి చివరికి అది ఎవరి దగ్గర మిగిలింది అంటే, ఇక్ష్వాకువంశం దగ్గర మిగిలింది అది. సకాలేన మహత, ఇది కూడా పోయింది. దాన్ని మళ్ళా మనమే బయటకు తీసుకురావాలి అంటే, రామాయణాన్ని మధించాలి. మీరు మధించాలి. మీకు సిలబస్ బాగా పెరిగిపోతుంది. నెల రోజుల లోపల మీరు చేయగలుగుతారు. రామాయణం తెలియని వాళ్ళు ఎవరు లేరు. కేవలం దాని యాంగిల్ మీరు తెలుసుకోవాలి. షట్చక్ర జాగరణలో రామాయణం యొక్క రోల్ ఏంటి అని తెలియాలి అంటే, రామాయణం యొక్క ప్రతి కాండను షట్చక్రాలకి మీరు ఏమంటారు, దాన్ని సూపర్ ఇంపోజ్ చేసుకోగలిగితే, అన్వయం చేసుకోగలిగితే, అడుగు అడుగున షట్చక్రాలలో ఉన్నటువంటి ఒక్కొక్క దళము కదులుక, చిన్న కదలిక ఏర్పడే దగ్గర నుంచి ఝంజామారతం వస్తే ఆ దళం ఎలా కదులుతుందో దీన్ని మొత్తం వివరిస్తాడు వాల్మీకి. అందుకు రామాయణానికి అంత గొప్పతనం. సూర్య విజ్ఞానం, చంద్ర విజ్ఞానం మనకి తెలియాలి అంటే మహాభారతం బాగా చదవండి, చాలా జాగ్రత్తగా చదవండి. ఇది అయిన తర్వాత అగ్ని విద్యను ఇప్పుడిప్పుడే రిలీజ్ చేస్తున్నారు గురువులు. ధ్వని దత్త సాంప్రదాయము, ఇది మొత్తము కూడా అగ్ని విద్యే. అంచేతే ఆ ధ్వని నిరంతరం కాల్చుతూ ఉండటం. ఆ ధ్వని యొక్క నెగటివ్ ఆస్పెక్ట్ కనుక చూసుకుంటే సిగరెట్, అదేది క్యాజువల్ ఏం కాదు. చాలా మంది ఈ అగ్నితత్వ ఉపాసకులు సిగరెట్ కానీ ఏమంటారు దాన్ని, ఈయన తాగుతూ ఉండేవాడు, కీలమంటాం. కీలం అంటే హుక్క. అంచేత మేము కూడా హుక్క తాగటానికి పెర్మిషన్ వచ్చింది. మాస్టర్ మీరే చెప్పారు కదా, మేము కూడా అగ్ని విద్య సాధకులు, మీరు కారు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలిగేవాళ్ళు అగ్ని విద్యకి. ఇంచారంటే ఇంకో సబ్స్టెన్స్ దొరక్క, ఎందుకు దొరకలేదు, దాన్నే ఎందుకు చేశారు అన్నది కూడా మీరు నిర్ణయించుకుని ఇంకో సబ్స్టెన్స్ ని వెతుకుతున్నారు గురువులు. టుబాకో బదులు అగ్ని విద్యకు ఉపయోగించుకోవటానికి ఇది ఎందుకు హింట్ ఇస్తున్నాను అంటే, మీలో ఎవరికైనా మధ్యలో ఈ విధమైనటువంటి వైబ్రేషన్స్ కానీ, ఈ విధమైనటువంటి అనుభూతులు కానీ వస్తే సిగరెట్లు తాగటం మొదలెట్టకండి. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది ఆలోచించండి. మేబీ జనవరి 2 లోపల సైంటిస్ట్లే ప్రత్యామ్నాయం తెలుపుతారేమో. కానీ ఇది అగ్ని విద్య అంటే షిర్డి సాయిబాబా యొక్క ధ్వని, సత్యసాయిబాబా ఇచ్చే విభూతి, శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అఖండాగ్ని, శ్రీరామ శర్మ ఆచార్య వెలిగించినటువంటి అఖండ జ్యోతి, గణపతి సత్యనారాయణ స్వామి యజ్ఞకుండంలో దిగటం, ఇదంతా కూడా ఈ అగ్ని విద్యకు ప్రతీకలు. అంచేత వీళ్ళు వేరువేరుగా చూడకండి, వీళ్ళని ఖండఖండాలుగా. వీళ్ళందరూ కలిసి రీసెర్చ్ లో ఏం చేస్తామంటే, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కడ అప్పచెప్తాం, మీరు దీని మీద చేయండి, దీని మీద చేయండి, దీని మీద చేయండి అని. చివరికి ఏం చేస్తాం, రిజల్ట్స్ అన్ని ఒక చోట పూలప్ చేసుకుని ఫైనల్ రిజల్ట్స్ వస్తాం. మనకి ఆ బాధ్యత అప్పచెప్పబడింది. గురువులందరూ చేసినటువంటి ఈ అగ్ని విద్యను మీరు సంస్కరించి ఈ 2 లోపల ఈ సూర్యచంద్ర అగ్ని విద్యను ప్రపంచానికి నూతన శ్రీచక్రోపాసనగా మీరు అందజేయాలి. పురాతన శ్రీచక్రోపాసన ఇప్పుడు పనికి రాదు. ఇదివరకు గాయత్రి ఉపాసన చేసే సిద్ధాంతాలు, నియమాలు ఎలా ఇప్పుడు పనికి రావటం లేదో, శ్రీచక్రోపాసనకు కూడా కొత్త నియమాలు రావాల్సి ఉన్నాయి. ఎలా వస్తాయి, ఏమిటి, అదే ఆలోచించుకోండి. దీని తర్వాత గ్రంథి భేదన. 3 రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ గ్రంథి భేదన కూడా మనం చేయవలసి ఉంటుంది 2 లోపల. ఇది మన మొత్తం సిలబస్. టెక్స్ట్ బుక్స్ చెప్పిస్తాను కదా, బుక్స్ దొరకటం లేదు మాస్టారు అనకండి. రామాయణం, మహాభారతం, అగ్ని విద్య అంటే గురువుల చరిత్ర. గురువుల చరిత్ర మీరు గురువుల చరిత్ర చదువుతున్నప్పుడు ఆయన ఫలానా వాళ్ళకి రోగ నయం చేసేసారట, మంచిదే అది, కానీ అది ఎలా చేయగలిగారు ఆయన,
తెలుస్తుంది మీకు వాళ్ళ చరిత్ర చదివితేనే. గురువుల చరిత్రలోనే వాళ్ళు ఏది దాచుకోరు. గురువుల్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏది దాచుకోరు కానీ అర్హత లేని వాళ్ళకి చెప్పరు. అంచేత వాళ్ళ పుస్తకాలలోనే అర్హత ఉన్న వాళ్ళకి పాత్రత ఉన్న వాళ్ళకి కావలసినటువంటి మొత్తము విద్య ఉంటుంది. ఉదాహరణకి నేను మీకు చెప్పాను, శ్రీ గురుదేవుల చరిత్రలో ఈ మొత్తం మీకు కనిపిస్తుంది. సత్యగ్రహ జాగరణ కనిపిస్తుంది, పంచీకరణ కనిపిస్తుంది, ఈ 360 డిగ్రీస్ కనిపిస్తాయి, శ్రీవిద్య కనిపిస్తుంది, గ్రంథభేదన కనిపిస్తుంది. ఏ అధ్యాయంలో ఏ చక్రంకి ఏ విధమైనటువంటి దళాల మీద ఏ విధమైనటువంటి భావాన్ని సూపర్ ఇంపోజ్ చేయాలో ఈ పుస్తకం చెప్తుంది మీకు. అందుకే ఇది శ్రీరామ శర్మ అష్టోత్తర శతనామావళి అని అనుకోండి, లేకపోతే సకల సమర్థులు అందరు ఋషులు చేసిన కార్యక్రమం యొక్క ఎస్సెన్స్ అయినా అనుకోండి. ఇంకా పేజీ 7కు రండి. ఇది ఎందుకు కావాల్సి వచ్చింది ఇంత ఎస్సెన్స్ అంటే, నేటి దుర్దాంత దశలను అణచివేయటానికి సావిత్రి సాధన లేక పంచకోశ సాధన లేక కుండలిని జాగరణ అవసరం. 7వ పేజీలో చదువుతున్నా 2వ పారాగ్రాఫ్. దీనినే వేదాంత పరిభాషలో సూక్ష్మీకరణ సాధన, పంచీకరణ సాధన అంటారు. కుండలిని జాగరణ గురించి వాస్తవాలను తెలియచేసే పుస్తకము ఒకటి కూడా లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. ఒక్కటి కూడా లేదు అన్నదాన్ని ఇంగ్లీషు, తెలుగు, హిందీలో ఒక్కటి లేదు అన్నదానికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎన్ని పుస్తకాలు తిరిగేశాను బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు, ఎన్ని పుస్తకాలు తిరిగేశాను, ఎంత కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, నాకేమీ అర్థం కాలేదు. మరి సంస్కృతంలో ఉన్నాయేమో గులాండవ తంత్రము అవి ఏమో ఉన్నాయంటారు, నాకు తెలియదు వాటి గురించి. సావిత్రి సాధన దేవాత్మ భారతదేశం యొక్క కుండలిని జాగరణ విధానాలకు ఈ పుస్తకము ఒక పరిచయం లాంటిది. అంచేత మీరు చేయబోతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమము ఏంటో కూడా అర్థం చేసుకోండి. ఈ సావిత్రి సాధన ఎందుకు చేస్తున్నాం అంటే, మనమేదో గొప్పవాళ్ళం అయిపోతామని కాదు, మనమేదో గురువులం అయిపోతామని కాదు, కానీ మనం అగరొత్తి వెలిగిస్తే 10 మందికి అగరొత్తి వాసన వెళ్తే మనం చేయగలిగేది ఏముంది, ఆపలేం దాన్ని. అలాగే మనలో ఆ శక్తి జాగృతం అయినప్పుడు, మనం ఒక దీపం వెలిగించుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జ్యోతి వస్తే మనం ఏం చేస్తాం, అది వాళ్ళు అదృష్టం. అంచేత దేవాత్మ భారతదేశం యొక్క కుండలిని జాగరణ విధానాలకు ఈ పుస్తకం ఒక పరిచయం లాంటిది. ఇక్కడ నేను మనకి పనికొచ్చే చాలా అక్షరాలను, సెంటెన్సెస్ ని ఎడిట్ చేసేసా. గురుదేవులు అక్కడ ఏం రాశారు అంటే, అది చదివినప్పుడు నేను చాలా బాధపడ్డా కూడా. రామకృష్ణ పరమహంసకి వివేకానంద దొరికాడు, చాణక్యుడికి చంద్రగుప్త దొరికాడు. ఆయన రాసిన వర్డ్స్ యొక్క భావం చెప్తున్నా దీని ముందు, ఈ సెంటెన్స్ ముందు. శివాజీ సమర్థ గురు రామదాసుకి దొరికాడు, మాకు ఎవరూ దొరకలేదు. 24 లక్షల మంది ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాయత్రి పరివార గురించి 87లో ఆయన రాసినటువంటి మహాకుండలిని జాగరణ పుస్తకంలో ఆయన రాసినటువంటి ఆవేదనది, నాకు ఎక్కడూ దొరకలేదు కనుక మరేం చేయాలి, భారతదేశం యొక్క కుండలిని జాగరణ జరగాలి. ఈ కుండలిని జాగరణ చేయటానికి కావలసినటువంటి వ్యక్తులు నాకు లభించలేదు, కదా నేనే చేస్తానన్నాడు ఆయన. ఆ కార్యక్రమాన్ని ఆయనే చేసుకున్నాడు. ఆ 5 ఏళ్లలో ఆయన్ని తాను పవహారి బాబా లాగా కాల్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎంత నికృష్టమో తెలిస్తే కానీ ఇప్పుడైనా ఈ 2 ఏళ్లైనా మనం ఆయన స్థాయికి అందుకోలేము. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీరు ఈ చిన్న చిన్నవి పక్కన పెట్టేసి, నాకు వీలు దొరకటం లేదు మాస్టారు, నేను ఇది చేయటం లేకపోతున్నా మాస్టారు, నాకు వయసు సరిపోవటం లేదు మాస్టారు, నాకు ఆరోగ్యం సరిపోవటం లేదు మాస్టారు, నాన్ సెన్స్ అన్నీ పక్కన పెట్టండి. దమ్ము ఉంటే, ఆ గురువు మీద మీకు ధైర్యం ఉంటే, నేను చేసుకున్నానన్నాడు ఆయన. కానీ చేసుకున్నాక కూడా ఏం చేశాడు, మళ్ళా ఈ బుక్ మీకు ఇచ్చాడు. ఈ బుక్ ని కనుక మీరు 2 ఏళ్లలో జాగ్రత్తగా పాటిస్తే, చెప్పాను కదా సాధన తీవ్రత లేకుండా మాత్రం మీకేమీ రాదు, అది గుర్తుంచుకోండి. సాధన తీవ్రత ఉన్నటువంటి వ్యక్తుల సమూహాన్ని మనము తయారు చేసుకుందాం. ఎందుకు తయారు చేసుకోలేము, మనకి భావం తక్కువ, ఆవేదన తక్కువ, అవగాహన తక్కువ, ఒకటే తక్కువ ఏంటంటే కలిసిగ్గా ఈ సాధనలు మనం చేయలేకపోతున్నాం. చేద్దాం మనం ఆవేదనతో ఈ దేవాత్మ భారతదేశం యొక్క కుండలిని జాగరణ విధానాలకు ఈ పుస్తకం ఒక పరిచయం. కుండలిని శక్తిని కాస్మిక్ ఎలక్ట్రిసిటీ అనవచ్చు. కఠోపనిషత్తులో యమ నచికేతు సంవాద రూపంలో ఈ ప్రాణాగ్ని గురించి చెప్పబడినది. మళ్ళీ ఇంకో బుక్ మీ సిలబస్ లో యాడ్ అవుతుంది, కఠోపనిషత్తు. యమ నచికేత సంవేదాన్ని మదించండి. మీరు అందరూ అన్ని పుస్తకాలు చదవలేరు కనుక నేను మీకు సలహా ఇచ్చాను. నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం, రామాయణం కొంతమంది తీసుకోండి, మహాభారతం కొంతమంది తీసుకోండి, కఠోపనిషత్తు కొంతమంది తీసుకోండి, ఈ టాపిక్స్ తీసుకోండి, చదవండి. మీరు చదివి నోట్స్ ప్రిపేర్ చేయండి, పక్క వాళ్ళకి అందజేయండి. టైం తక్కువగా ఉంది ఇప్పుడు, మనం ఏమి అహంకరించక్కలే, అంతా నేనే చదివేస్తానని, కానీ చదవండి. సావిత్రి కుండలను సాధనలు చేయటంలో అనుభవం అభ్యాసం లేకపోవుట ఇప్పుడున్న ప్రజెంట్ ప్రాబ్లం గురువు గారు చెప్తున్నారు. ఎవ్వరికి కూడా ఇటు సావిత్రి సాధనలు తెలియవు, ఇటు కుండలిని సాధనలు తెలియవు, అనుభవం లేదు, అభ్యాసం లేదు. తర్వాత ఏంటి, దీనిని అసిధారా వ్రతంగా భావించటం వల్ల దీని జోలికి ఎవ్వరూ పోవటం లేదు. అమ్మో కుండలిని జాగరణ గుడ్ మాస్టర్. పేజ్ నంబర్ 8. అనుభవం గల శిక్షకుడు లేకపోతే, టీచర్స్ లేకపోతే ఇంజనీరు కళాకారుడు తయారు కానట్లే. కుండలిని సాధన ప్రవీణులు పారంగతులు లేకపోతే విద్యార్థి ఎక్కడ దొరుకుతాడు? చెప్పేవాడే లేకపోతే మనకి కుండలిని సాధన గురించి విద్యార్థులు దొరకటం లేదంటే ఎలా దొరుకుతారు? అంతే, ఈ బుక్ ద్వారా మీకు డైరెక్ట్ గా మాస్టర్స్ చేసేస్తున్నారు. ఆ దమ్ముతో చెప్పాను, మీరందరూ గురువులు అయిపోతారని. మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇంత పెద్ద అక్షరాలతో వెనకాల వేయించాను నేను. ఈ గురువు గారి యొక్క వాక్యేది మహాకుండ గాయత్రి కుండలిని మహావిజ్ఞానం పుస్తకం వెనకాతల లాస్ట్ పారాగ్రాఫ్ లోని లాస్ట్ లైన్ ఇది. మీరు కుండలిని సాధన గురించి ఏ గురువుని వెతుక్కోక్కర్లే, నన్ను పట్టుకోండి. కానీ ఆయన పట్టుకుని శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీరామ శర్మ ఆచార్య అంటే కుదరదు. చదవాలి, మీరు రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, గురువుల చరిత్ర ద్వారా అగ్ని సాధన చేయాలి, కఠోపనిషత్తు చదువుకోవాలి. మీరు చదవాలి, ఎంత చదువుతారో, ఎంత ఎక్కువ చదువుతారో అంత గొప్పగా మీరు మాస్టర్స్ గా తయారయ్యి మీ ద్వారా అనేక మందికి కుండలిని జాగరణ చేయించాల్సిన బాధ్యత గురువుది. అందుకు ఆ బాధ్యత ఇస్తున్నాడు ఆయన. ఎంతవరకు, 200 సంవత్సరాల వరకు ఆయన టీచరు. ఇంచేత కుండలిని సాధన వ్యక్తి వ్యక్తికి తీసుకెళ్లాలి అంటే ఆయన స్థాయిలో మనం ఎవరికి కూడా గైడెన్స్ ఇవ్వలేవు. కానీ నేను చూసుకుంటా మిగతాదంతా, కానీ మీరు జాగ్రత్తగా ఇందులోని సాధనలను తూచా తప్పకుండా చేస్తూ ఉండండి. ఈ పుస్తకం గురు అనుగ్రహం పొందటానికి మరియు కుండలిని జాగరణ యొక్క ప్రారంభిక పృష్ఠభూమిని తయారు చేస్తుంది. గాయత్రి ఇది ఏంటి చేస్తుంది అంటే, మీకు కుండలిని సాధనకి తగినటువంటి వాతావరణం మీలో తయారు చేస్తుంది. తయారు చేశాక గురువే వస్తాడు. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, తర్వాత ఏం చేయించాలి. నిజంగా మిమ్మల్ని నేను చాలా దగ్గరగా నాకు పరిచయం ఉంది కనుక కొంచెం మీరు శ్రమ పడితే వారం రోజుల్లో ఆ స్థాయిని ఎందుకుంటారు మీరు? ఇదేం అతిశయోక్తి ఏం చెప్పడం లేదు నేను. నాకేం ఎందుకు అతిశయోక్తిగా మిమ్మల్ని పొగడతాను నేను, నాకేం లాభం లేదు. కానీ వారం రోజుల్లో మీరు చేయగలిగేది ఎన్ని సంవత్సరాలు పట్టిస్తారు అన్నదే మీ బద్ధకాన్ని చూపిస్తుంది. ఈ పుస్తకం 2.5-3 రోజుల్లో తయారైంది. ఇంత అద్భుతమైనటువంటి పుస్తకం. మరి మీరు వారం రోజుల్లో మీ యొక్క సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి గురువుని లాగలేకపోతే ఈ పుస్తకం మీ చేతిలో ఉండటమే ఆ గురువు యొక్క అనుగ్రహం. అత్త ఈ పుస్తకం మీ చేతిలోకి రాదు, ఎందుకు వస్తుంది? అందుకే దాని పేరు ఏం పెట్టాలో తెలియలేదు నాకు. గురుసత్త అనుగ్రహం అనే పెట్టాను నేను. ఈ పుస్తకం మీ చేతిలో ఉందంటే ఆయన అనుగ్రహం ఉంది, క్రిస్టలైజ్. మరి ఉపయోగించుకోండి దాన్ని. గాయత్రి తర్వాత సావిత్రి గమనంలోకి వస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇన్నాళ్ళు ఇది ఎందుకు రాలేదు అంటే మనలో గాయత్రి గమనం రాలే. గాయత్రి ఇప్పుడు గమనంలోకి వచ్చింది కనుక ఈ పుస్తకం మీ చేతిలో ఉంది. అంతే, గమనంలోకి వచ్చిందా లేదా మాస్టర్ మీరు అడగక్కర్లే. వెలుతురు కనిపిస్తూ సూర్యుడు వచ్చినట్టే, సూర్యుడు వచ్చాడా అని అడగాల అంటే. మా తాతగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవాళ్ళట. ఒక ఆమె పుట్టి దగ్గర పడిందట మొదటి కాంతి. వాళ్ళ తల్లితో చెప్పిందట, పుట్టిన పులస్తే నన్ను లేపమ్మా అని. నెప్ప లేపక్కర్లే, నిప్పులే లేపుతాయి. అలాగే మీలో ఆ కుండలిని ప్రసవ వేదన స్టార్ట్ అయింది కనుకే ఈ పుస్తకం మీ చేతిలోకి వచ్చింది. కానీ అది ఫాల్స్ పెయిన్సా రియల్ పెయిన్సా పల్స్ ఇలాస్టిక్ వేయాలి కదా. మరి మీరు ఏం వేసుకుంటారో, ఎలా వేసుకుంటారో చూసుకోండి. అది నేనే చెప్తున్నా. గాయత్రి తర్వాత సావిత్రి గమనంలోకి వస్తుంది. సావిత్రి ఉపాసన, గాయత్రి ఉపాసన భౌతిక పక్షం. భౌతిక ప్రయోజనాల కోసం శక్తి కావాలి. శక్తి ఇంధనం సహాయంతో వికసిస్తుంది. భౌతిక కాయంలో గల పంచతత్వాలు పంచ ప్రాణాలు ఇంధనం చేసే పని చేస్తాయి. అది మనం చేయాల్సింది. మన పంచతత్వాలు పంచ ప్రాణాలు రెండు కలవాలి, కలిసి అది అగ్నిగా మారాలి. క్రమంగా లోపలి అగ్ని రగులుకుంటుంది. ఈ అగ్ని ప్రజ్వలనే సావిత్రి లేక కుండలిని సాధన. నెక్స్ట్ పారాగ్రాఫ్. కుండలిని జాగరణ ప్రయోగంలో నాడీ శోధన, త్రినాడీ పరిమార్జన. త్రినాడీ పరిమార్జన అంటే ఇడా పింగళ సుషుమ్నా పరిమార్జన. షట్ కర్మలు, చక్రభేదన, ప్రాణాయామం ద్వారా ప్రాణ ప్రయోగాలు విచిత్ర క్రమంలో జరుగుతాయి. ఆ విచిత్ర క్రమం అనేది మీరు మనసులో పెట్టుకోండి. మీకు వచ్చేటటువంటి అనుభూతుల్లో ఆ విచిత్రత అనే పదం మీరు తెలియకుండా వాడతారు. ఆ అనుభూతి అంత విచిత్రంగా ఉంటుంది. అంచేత మీకు వచ్చినటువంటి అనుభూతి ఎంత జెన్యున్ అన్నది ఆ విచిత్రత బట్టి ఉంటుంది. ఎంత విచిత్రమైనటువంటి అనుభూతి వస్తే అంత విచిత్ర అంత కరెక్ట్ మార్గంలో మీరు వెళ్తున్నారు అని అర్థం. బంధాలు, ముద్రలు, ఆసనాలు మొదలైనవి కుండలిని జాగరణ ప్రక్రియలో ఎక్కువగా ఉంటాయి. ఈ పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చదవబోయేది సావిత్రి సాధన విశుద్ధ మస్తిష్క అంతర్గత క్షేత్రం వరకే పరిమితమై ఉంటుంది. అరవిందో సాధన మొత్తము సావిత్రి సాధనే. 49 సంవత్సరాల పాటు ఆయన సావిత్రి అనే బుక్ ని రాస్తూ కూర్చున్నాడు. రాయటం, మళ్ళా చెరిపేయటం, మళ్ళా రాయటం. కానీ ఆ రాసే వ్యక్తి ఎంత గొప్పవాడో మీరు తెలుసుకుంటే ఈ చెరపటాలు ఏంటో అర్థం అవుతాయి మనకి. ఆర్య అనే ఒక మ్యాగజీన్, టాక్సాన్ గీత అని, వేదాల మీద, ఉపనిషత్ మీద, ద సీక్రెట్ బిహైండ్ వేదాస్ అనే బుక్లన్నీ కూడా టైప్రైటర్ మీద చేపెట్టుకునేవాడు ఆయన. టైప్ చేస్తే వెళ్ళిపోయేవాడు. కామోఫుల్ స్టాప్ సవరించడమే తప్ప తర్వాత డైరెక్ట్ ప్రింట్కి వెళ్ళిపోయేది. అంత అద్భుతమైనటువంటి మేధా సంపత్తు కలిగినటువంటి అరవిందో ఈ సావిత్రి పుస్తకాన్ని ఒకసారి రాశాడు, మళ్లీ రాశాడు, మళ్లీ రాశాడు. అలాగే 49 సంవత్సరాల పాటు రాశాడు. 49వ సంవత్సరంలో ఫైనలైజ్ చేశాడు దాన్ని. 49 ఇయర్స్ ప్రతి సంవత్సరం రీరైట్ చేశాడు. అది ఏమిటి అంటే ఈ సావిత్రి సాధన స్వరూప అరూప మనస్సు, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ మైండ్ అని థియాసఫీలో మనం చదువుకుంటూ ఉంటాం. అది సావిత్రి సాధన. అది అంతర్గతంగా చేసేటటువంటి సాధన. సహస్రార కమలము, బ్రహ్మరంధ్రము, పుర్రెలో నిండి ఉన్న ద్రవ్యము తన పద్ధతిలో తాను కదులుతూ జాగృతమవుతాయి. అంతర్గత విషయాలన్నిటినీ బ్రహ్మరంధ్రం చూసుకుంటే బహిరంగ విషయాలను తృతీయ నేత్రమైన ఆజ్ఞాచక్రము చూసుకుంటుంది. అది సావిత్రి సాధన. ఈ సావిత్రి సాధన మీకు బొమ్మ, సహస్రార చక్రం బొమ్మ ఉంది అక్కడ, 7 ప్లేన్స్ యొక్క బొమ్మ, మనోబుద్ధి చిత్త అహంకారములు. ఈ సావిత్రి సాధన మనకి పూర్తిగా గురుదేవులు ఆరోహణ క్రమంలో, పైకెక్కే క్రమంలో ఆయన ఆత్మకథలోని 13వ అధ్యాయంలో ఇచ్చారు. ఆ ఆత్మకథలోని ఆ 13వ అధ్యాయంలోని అతి ముఖ్యమైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలకి సంబంధించినటువంటి 4 ప్రాక్టికల్ టిప్స్ నేను ఇక్కడ ఇస్తున్నా మీకు. పేజీ నంబర్ 78లో గాయత్రి యజ్ఞమును సరువులకు అందుబాటులోకి తెచ్చిన సకామని మనం చేసే పెద్ద తప్పు ఏంటి అంటే ఓం భూర్భస్వతృతుడు మృగోదేవే ధ్యాన ప్రచోదయ స్వాహ ఇదం గాయత్రి ఇదం నమమ, ఇది యజ్ఞం అనుకుంటాం. కానీ జపం కూడా యజ్ఞమే అన్నారు శ్రీకృష్ణుడు. యజ్ఞానాం జప యజ్ఞోస్మి. యజ్ఞం యొక్క ఆ విశాలమైన భావన మీరు తీసుకుని ఆ విశాలమైన యజ్ఞీయ భావనను గాయత్రికి లింకప్ చేయాలి. మీరు సావిత్రి సాధనకి కావాల్సిన సాధన ఇది. అంతే తప్ప మీరు భౌతికంగా 2 సార్లు 2 చెంచాలయ్యా అందులో ఆవు నెయ్యి తీసుకొచ్చా మాస్టారు, ఏమి పనికిరావు మీ ఆవు నెయ్యులు అవి అక్కడ. మీరు మిమ్మల్ని మీరు ఆహుతి చేసుకోగలరా. యుగ నిర్మాణ యోజన స్థాపించిన వ్యక్తికి నమస్కారము. యుగ నిర్మాణ యోజన సమ్మేళనాలను సర్వవ్యాపకము గావించిన వ్యక్తికి నమస్కారము. వ్యక్తిగత 54వ మంత్రం చదువుతున్నా. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితములో జన్మ జన్మ సంబంధములను గుర్తించిన వ్యక్తికి నమస్కారం. ఇది మీరు చేయగలగాలి. మీలో సావిత్రి లేస్తే మీరు ఈ పనులు చేయగలగాలి. చేసిన తర్వాత ఏం జరుగుతుంది? పేజీ తిప్పండి మళ్ళా 80వ పేజీ. ఇది కూడా విచార క్రాంతి అభియానే. ఇందాకనే చెప్పాను నేను ఈ సావిత్రి సాధన మొత్తం మనస్సుకు సంబంధించిందని. అంతటి ఇది కూడా విచార క్రాంతి అభియాన్, రివల్యూషన్ ఇన్ థాట్. మీ ఆలోచనలో మార్పు ఎలా రావాలి? ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు పంచకోశ సాధనా శిబిరాలు నిర్వర్తించిన వ్యక్తికి నమస్కారం. ఆరోగ్యము కొరకు కాయకల్ప శిబిరాలను నిర్వర్తించిన వ్యక్తికి నమస్కారము. సంస్థ విస్తరణ కొరకు జీవిత సాధనా శిబిరాలు నిర్వహించిన వ్యక్తికి నమస్కారము. ఇది జాగ్రత్తగా గమనించుకోండి. ఒక సంస్థను విస్తరింప చేయడానికి ఆయన డబ్బు గురించి మాట్లాడలేదు, బిల్డింగ్స్ గురించి మాట్లాడలేదు, వ్యక్తుల గురించి కూడా మాట్లాడలేదు. ఆయన జీవన సాధనా శిబిరాలు అన్నాడు. మీ జీవితాన్ని మీరు మార్చుకోగలిగితే మీ జీవితాలే మనుషులకి ఒక మెసేజ్, ఒక సందేశంగా మారాలని చెప్తున్నాడు అక్కడ. అది విచార క్రాంతి. ఆ సంస్థ విస్తరణ కొరకు జీవిత సాధనా శిబిరాలు నిర్వహించిన వ్యక్తికి నమస్కారము. తర్వాత ఆధ్యాత్మికతను తర్క సత్య ప్రతిపాదనలతో ఒక విజ్ఞానముగా రూపొందించిన వ్యక్తికి నమస్కారము. ఇంకా పేజీ నంబర్ 8కి రండి. మళ్ళా సావిత్రి సాధన అంటే ఈ 8. ఈ సావిత్రి సాధన మీరు కుండలిని జాగరణ ప్రక్రియలో కలుపుకోకండి. నిన్న సాధన చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను. నేను కుండలిని సాధన ఎంతవరకు మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారం, ఇలాగా 10 రౌండ్స్ చేశాక అప్పుడు ఇది చేసుకోండి. తర్వాత సావిత్రి కుండలిని సాధనలు కలిపి చేస్తే ఫలితం కూడా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మీకు తేడా అర్థమైంది కదా, సావిత్రి సాధన అంటే ఏంటో, కుండలిని సాధన అంటే ఏంటో. సాధారణంగా షట్చక్ర సాధన చేయించే వాళ్ళు ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్తారు. సావిత్రి సాధన చేసే వాళ్ళకి ఇది పనిచేయదు, ఇవి మానేస్తారు. గురుదేవుడి యొక్క ఇంకొక విచిత్రత ఏమిటి అంటే, యునీక్నెస్ ఏమిటి అంటే, ఇవి రెండు కలిపారు ఆయన. ఇటు షట్చక్ర సాధన, అటు సావిత్రి సాధన. జాగ్రత్తగా గుర్తుంది, షట్చక్ర సాధనలో 50 దళాల గురించే మాట్లాడతాం మనం, సావిత్రి సాధనలో 1000 దళాల గురించి మాట్లాడతాం. కానీ ఈ 1000 దళాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 50 దళాలను 20 సార్లు పునరావృత్తి చేస్తే. రేపు ఎప్పుడైనా కిరణ విజ్ఞానం గురించి నేను చెప్తే, సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, గురువు, వాటి యొక్క చక్రాలను కనుక మనం గమనిస్తే 1000 సార్లు అవి ఒక సంవత్సరంలో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. అవి సహస్ర దళాలుగా ఏర్పడతాయి. కానీ అది ఇండికేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే, జ్యోతిష్ శాస్త్రంలో రుచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇది కొంచెం ఇంట్రెస్ట్ అవుతుంది. మళ్ళా రిపీట్ చేస్తాను నేను, సూర్యుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడు, మధ్యలో బుధుడు, వీళ్ళు ఒక సంవత్సర కాలంతో పాటు అలా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటారు కదా. చూసి ఆకాశం మీకు ఒక సంవత్సరం తర్వాత చూస్తే సహస్రదళ పద్మం ఆకాశంలో కనిపిస్తుంది మీకు. అంటే ఏంటి సహస్రదళ పద్మం అంటే? వాటి యొక్క గమనాలు. అంచేత ఇది మళ్ళా పిండాండ బ్రహ్మాండ సమన్వయం. ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయం మీకు ఎక్కడొస్తుంది అంటే, గురుగీతలో శ్రీచక్రం దగ్గరికి రండి, లాస్ట్ పేజ్ 33వ పేజీ. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థం కాని వాళ్ళు ఏమీ గాభరా పడకండి. ఇవాళ కాకపోతే వారం తర్వాత అర్థం అవుతుంది మీకు. కానీ అది ఎందుకు చెప్తున్నాను అంటే, ముందు బీజారోపణ పడిపోతే ఏమేం చదవాలి, ఏమేమి అవుతుంది అన్నది ముందు సిలబస్ చెప్తాం కాలేజీలో, క్లాసులో మొత్తం సిలబస్ చెప్పేస్తాం క్లాసులో. తర్వాత మెల్లిమెల్లిగా ఆ సిలబస్ అన్వేయిల్ అవుతుంది. గురుధ్యానం తథా కృత్వ 33వ పేజీ తీసుకున్నాను. 33వ పేజీ ఎడం వైపు శ్రీచక్రం ఉంది. గురుధ్యానం తథా కృత్వ స్వయం బ్రహ్మమయో భవేత్ పిండే పదే తథా రూపే ముక్తాస్తే నాత్ర సంశయః. వీడు గురువుగా అయ్యి ఏం చేయాలి? పిండంలో ఉన్నది బ్రహ్మాండంలో, బ్రహ్మాండంలో ఉన్నది పిండంలో ఎలా అవుతుందో తెలియాలి. మన శరీరంలో ఎప్పుడైతే మనం 20 సార్లు ఈ ప్రోగ్రామ్ ని, మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారము, ఒక చక్రం, ఇది 10 సార్లు మీరు ఎప్పుడైతే రిపీట్ చేస్తారో, సంవత్సర కాలంలో ఆకాశంలో అదే పద్మం ఏర్పడుతుంది కరెక్ట్ గా సహస్ర దళంతో. ఎలా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది అన్నది తెలియటానికే మీ చేత నేను ఈ సూర్య నమస్కారాలు అవి చేస్తున్నప్పుడు షట్చక్రాలకి గ్రహాలకి మధ్య ఉన్న లింక్ చెప్పాను నేను. ఇదంతా ప్లాన్డ్ గా వస్తున్నదే. ఇవంతా ఎందుకంటే ఎందుకు అంటే ఆ గురువులు ఎంత ప్లాన్డ్ గా మీకు క్యాప్సూల్ రిలీజ్ చేస్తారో చూడండి. అంచేత మీరు ఇది తిప్పుకుంటూ ఉంటే ఈ నవగ్రహ ప్రదక్షిణ ఆకాశంలో ఆ 9 గ్రహాలు ఒక సంవత్సర కాలం అయిపోయేసరికి సహస్రదళ పద్మం ఏర్పడుతుంది. దీన్ని దర్శించిన వ్యక్తులు, దీన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తుల్నే బుద్ధులు అంటాం. భగవద్గీతలో దీన్ని బుధులు అన్నారు. బుద్ధుడు అన్నా బుధులు అన్నా ఒకటే. శ్రీ మహాదేవ వాచ అందులోనే 33 దాంతో పిండం కుండలినీ శక్తి పదం హంస ముదాహృతం. పిండం అంటే కుండలినీ శక్తి, కుండలినీ శక్తి అంటే షట్చక్ర జాగరణ. పదం హంస ముదాహృతం, హంస అంటే శ్వాస, మీ శ్వాసను ఆ కుండలిని మీద తిప్పుకోండి. రూపం బిందు రితి జ్ఞేయం, బిందు రూపంలో ఏ రూపం అయితే తయారవుతోందో రూపాతీతం నిరంజనం, ఈ రూపము అతీతమైనటువంటి వ్యోమములో, నిరంజనము అంటే ఆకాశం అని కూడా ఒక అర్థం ఉంది. ఆకాశంలో ఆ సహస్రార కమలం ఏర్పడుతుంది. ఆ సహస్రార కమలము పిండే ముక్త పదే ముక్త రూపే ముక్త వరాననే. పిండము అంటే ఏమిటి, కుండలిని శక్తి. పదే ముక్త శ్వాస. రూపే ముక్త స్వరూప మనస్సును కూడా దాటిస్తే, అంటే మీ షట్చక్రాలు, దాని తర్వాత శ్వాస, దాని తర్వాత రూపము, స్వరూప మనస్సుని దాటేయగలిగితే రూపాతీతేతు ఏ ముక్తాస్తే ముక్త అనాత్మ చేయాలి, అప్పుడు ఈ శ్రీచక్రం మీకు బోధపడుతుంది. అంతవరకు ఈ శ్రీచక్రం కుంకుమ చల్లటమే అవుతుంది తప్ప ఏమీ అర్థం కాదు. కానీ ఇది పూజలు చేయొద్దు శ్రీచక్రాన్ని చేయొద్దు అని నేను చెప్పటం లే, వాళ్ళు అలా చేశారు కనుకే మనకి ఈనాడు ఆ శ్రీచక్రం ఖచ్చితంగా అందింది. వాళ్ళు అంత జాగ్రత్తగా పూజలు అవి చేసుకుంటూ గుడ్డిగా చేసి ఉండకపోతే ఈ శ్రీచక్రాన్ని మళ్ళా మనం ఇప్పుడు గుర్తించుకోవడానికి 8000 సంవత్సరాలు పట్టేదో. కానీ మనకు అర్థమైంది కదా ఏం చేయాలో, ఆ తప్పు చేయకుండా ఈ పిండము నుంచి శ్వాసను ఉపయోగించుకుంటూ నిరంజనంలో ఉన్నటువంటి దాన్ని మనం పట్టుకోగలిగితే ఏమవుతుంది, జ్ఞానం ఒకటి, వైరాగ్యం, ఐశ్వర్యం, యశః, శ్రీహి, స్వ స్వరూపము, ఇది 6. ఈ 6 కలిస్తేనే భగవంతుడు అంటాం మనం. ఈ 6 ఐశ్వర్యాలు ఎవరికైతే ఉన్నాయో ఆ వ్యక్తిని మనము భగవంతుడు అంటాం గనక. జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం యశశ్రీహి స్వముదాహృతం షడ్గుణైశ్వర్యయుక్తో హి భగవాన్ శ్రీ గురుం ప్రియే. అటువంటి శ్రీచక్రోపాసకులకి గురువు చాలా ఇష్టపడతాడు. అలాంటి శ్రీచక్రోపాసకులు కావాలని మీకు ఆ పుస్తకం ఇచ్చేస్తున్నాడుగా. ఆ శ్రీచక్రోపాసన ఎలా చేయాలో, ఆ సాధన ఎలా చేయాలో చేసుకుంటూ మళ్లీ పేజ్ నంబర్ 8కి రండి. సావిత్రి కుండలిని, సావిత్రి నేను పిలవటం లేదమ్మా, సావిత్రి కుండలిని సాధనలు కలిపి చేస్తే ఫలితం కూడా విశేషంగా ఉంటుంది. రుణ ధన ధ్రువముల ధారయే విద్యుత్ శక్తి, గాయత్రి సావిత్రి సమన్వయమే సాధనకు సమగ్రతనిస్తుంది. ఉత్తి గాయత్రి పనికిరాదు, ఉత్తి సావిత్రి పనికిరాదు, ఇటు గాయత్రి ఇటు సావిత్రి, ఈ రెండింటి సమన్వయమే సాధనకు పరిపూర్ణత ఇస్తుంది. శివ ఇది జాగ్రత్తగా ఫాలో కండి. ఇక్కడ మీ సాధనకి అనేక తాళం చెవులు గురుదేవులు అందించారు ఆ పుస్తకంలో. కానీ తాళం చెవులు ఇక్కడ ఉన్నాయని నేను చెప్తున్నాను తప్ప ఆ తాళం చెవుల్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అన్నది శిష్యుడి యొక్క ప్రతిభది. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉపయోగించుకుంటాడు. మీరు ఏ క్షేత్రంలో దాన్ని ఉపయోగించుకుంటారో నేను ఇప్పుడు చెప్పలేను, కాలక్రమంలో తెలుస్తుంది. కానీ ఈ పారాగ్రాఫ్స్ ని మనసులో చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. శివుడు పార్వతి, శ్రీచక్రంలో దేవత శివుడు పార్వతి కామేశ్వరి కామేశ్వరుడు అని చెప్తావు, అదే గాయత్రి సావిత్రి. ఒకే దానికి భిన్న భిన్నమైనటువంటి పేర్లు. ఉప్పుని మామూలుగా ఉప్పు అంటాం, సైన్స్ తగ్గితే సోడియం క్లోరైడ్ అంటాం. కానీ సోడియం క్లోరైడ్ అన్న ఉప్పు అన్న ఒకటే. ఇది సైన్స్ కనుక సైన్స్ లో ఆ క్షేత్రాలలో కావాల్సినటువంటి నామెన్క్లేచర్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. కానీ శివుడు పార్వతి అన్న, గాయత్రి సావిత్రి అన్న, వాటి కలియకన్నా వివాహం అన్న ఒకటే. అంచేత గాయత్రి సావిత్రి వివాహం వల్ల సిద్ధి ప్రజ్ఞను ఇచ్చే గణపతి, ఆరు ముఖాలు గల స్కందుడు అంటే షట్చక్రాలు అవతరించాయి. అర్థం చేసుకోండి దాని అంతరార్థం ఏంటో. ఏంటి కీ అంటే మీ శరీరం గురించి చెప్తున్నాడు అక్కడ. జననేంద్రియ మూలంలో ఉన్న ఆధారాగ్ని పేరు కుండల్ని. శివరూపమైన సహస్రారము ప్రఫుల్లితమై జాగృతము కావటం వల్ల రాలి పడే పరాగ మకరందమే శివుని యొక్క తేజస్సుగా వర్ణింపబడింది. కుండలిని అనే ఆధారాగ్ని దానిని గ్రహించింది. ఆరు కృత్తికలు దాని పరిపక్వం చేశాయి. ఇవే ఆరు చక్రములు. ఇంతట ఆ షణ్ముఖుడి ఆవిర్భావము, ఋషులు ఏ విధంగా ప్రార్థన చేశారు అనే కథని ఈ కుండలిని జాగరణ మీద ఆ కార్తికేయుని మీరు సూపర్ ఇంపోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వార్నింగ్ ఉంది. ఈ వార్నింగ్ మీకు వర్తించదు. ఇదంటే డైరెక్ట్ గా శ్రీరామ శర్మ ఆచార్యే మిమ్మల్ని చేయమంటున్నాడు. కానీ ఈ వార్నింగ్ మీకు కూడా వర్తిస్తుంది. స్వార్థపరులవుతే, గురువులకి సమర్పణ మీరు చేసుకోలేకపోతే, ఇప్పటికి కూడా మీ కోరికలకే ప్రాముఖ్యత ఇస్తూ గురువు యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకోకపోతే ఈ సాధన మీరు మానేయండి. కానీ గురుదేవులకి కుండలిని సాధన కావలసినటువంటి వ్యక్తులుగా నేను మారాలి అనే ఒక చిన్న కోరిక మీకు ఉంటే చాలు. నిరంతరము ఆవేదన మీలో ఉంటే చాలు. ఇంచేతంటే మీరు ఆ భావం తెచ్చుకోనే గలిగితే అసలు గురువే అక్కర్లే మీకు. మనం గెలుచుకోలేము మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, కానీ మనం ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి భావాన్ని కానీ మనం అధిగమించలేము. కానీ అధిగమించలేకపోతున్నాను అనే ఆవేదన మీరు నిరంతరంగా చెందగలిగితే కుండలిని జాగరణ ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. ఈ 2 సంవత్సరాల లోపల వీలవుతే 1 నెల లోపల మీ ఆవేదన బట్టి. కానీ కామన్ సెన్స్ చేయమన్నారు కదా గురువు గారని చెప్పి మీరు ఇవాళ కూర్చుని సాధన చేసి మొదలెట్టేసి రాత్రి పగలు చేస్తే చెయ్యవచ్చు కూడా. ఇదే సాధన లహరి మాసే నవరాత్రిలో చేసేవాడు. నవరాత్రి కలశ స్థాపన చేసేవాడు, మొదలెట్టేవాడు మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారం, శ్వాస ప్రక్రియ. పూర్ణాహుతి రోజు వరకు, 10వ రోజు వరకు నిద్ర ఉండేది కాదు, ఆహారం ఉండేది కాదు, కంటిన్యూస్ గా చేసేవాడు. మీలో అభిరుచి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు ఉత్తరం రాసి, అతి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న గదిలో, అతి అనుకూలం అన్నాను నేను, జాగ్రత్త, శబ్దాలు రాకూడదు బయట నుంచి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, చేస్తే ప్రతి ఆదివారం, ప్రతి మీకు వీలున్న రోజుల్లో, ఎందుకంటే గురువారం అయితే చాలా అద్భుతంగా ఉండి ఉండేది, కానీ గురువారం నాడు మనం చేయలేము దాన్ని. అఖండ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కానీ, సాయంత్రం 6 నుంచి పగలు 6 వరకు కానీ ఈ అఖండంగా మీరు ఈ సాధన చేయవచ్చు. మధ్యలో మంచిగా తాగటానికి వీల్లేదు, లేవటానికి వీల్లేదు, లేస్తే మళ్ళీ సాధనకి రాకండి, ఇంకా అక్కడ పడుకోండి. వీలవుతే తొందరపడి మేము చేసేస్తాం అనుకోకండి, చేయగలిగితే చేసుకోండి. అఖండ సాధన వారానికి ఒక రోజు గ్రూప్ గా మాత్రమే చేయాలి. ఒంటరిగా చేస్తే లాభం ఉండదు. ఎందుకు కష్టపడితే 10 మంది కలిసి చేస్తే మంచిది కదా. చేసుకోండి ఇది. అర్థమైంది కదా ఏం చెప్పాను నేను? ఈ సాధన అంటే ఏంటి, 10 రౌండ్లు అయిపోగానే మళ్ళా అంతఃకరణ సాధన, మళ్ళీ 10 రౌండ్లు అయిపోగానే అంతఃకరణ సాధన. అలాగా సాయంత్రం 6 నుంచి పగలు 6 వరకు రాత్రి చేయగలిగితే చాలా మంచిది. ఇంకా మీరు ఆలోచించుకోండి ఎప్పుడు, కానీ ఇది ఈ వీక్ లో ఎప్పుడైనా పెట్టేసుకోగలిగితే. ఇంకా దమ్మున్న సాధకుడు ఎవరైనా కొంతమంది ఉంటే, 5 కంటే తక్కువ ఉండకపోతే ప్రతిరోజు రాత్రి చేసుకోండి. 5 కంటే తక్కువ కూర్చుంటే మాత్రం లాభం లే, ప్రొటెక్షన్ ఉండదు మీకు. ప్రొటెక్షన్ ఇన్ నంబర్స్, సంఖ్యాశాస్త్రం, పంచీకరణ సాధన కదా. 5 కంటే తక్కువ కాకుండా ప్రతిరోజు రాత్రి మీరు చేసుకోవచ్చు, గంటల తరబడిది. కానీ చేస్తున్న వాళ్ళ పేర్లు అవి మాత్రం ఖచ్చితంగా నాకు రాసి నేను చేయమన్నాకే మొదలెట్టండి. ఇది సింపుల్ ఫార్మాలిటీ, అంతకంటే ఏం లేదు. నేను చెప్తే ఏం అయిపోదు, కానీ అదొక ఫార్మాలిటీ. నేను ఆనందిస్తా ఇంతమంది చేస్తున్నారని. ఎందుకు ఇదంతా చేసుకోమంటున్నాను అంటే, కుండలిని జాగరణ చాలా కష్టమైన పని. ఇది విద్యుత్ శక్తితో ఆటలాడటం వంటిది. కుండలిని జాగరణ ప్రయోగాలలో మార్గదర్శకులు సత్పాత్రుల లోటు వల్ల కొందరు పిచ్చివారు కావటం కనిపిస్తుంది, కొందరికి పక్షవాతం వచ్చిన దాఖలాలున్నాయి. ఇంకటి మీరు కామన్ సెన్స్ తో చూసుకోండి, మీకు ఇబ్బందిగా ఉంది, సుఖంగా లేదు, లేచుకోండి సాధన నుంచి. మీరు బలవంతంగా పీకుతే ప్రమాదాలు వస్తాయి తప్ప నిప్పులో చేపెట్టి తీసేస్తే ఏమవదు, ముండిగా నిప్పులో చేపెడితే ప్రమాదం వస్తుంది. ఇంకటి ఏముంది, అందులో మీరు సాధన చేసుకోండి. ఏ సాధనలైనా మీకు సుఖంగా ఉండి హాయిగా ఉంటే చేసుకోండి. ఏ మాత్రం ఎక్కడైనా అలసట కానీ నొప్పి కాని వస్తే ఆ క్షణంలో మీరు లేచిపోతే మీకు ఏ విధమైనటువంటి ప్రమాదము జరగదు. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి, కారు డ్రైవింగ్ రాదు, నేర్చుకుంటున్నావా లేదా? మరి ఏమవుతోంది, కొన్ని లక్షల కోట్ల మంది కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, ఏం ప్రమాదం జరగటం లే. డ్రైవింగ్ ఎవరి వద్ద నేర్చుకోకుండా పుస్తకాలు చదివి కారు నడిపితే ప్రమాదాలు జరుగుతాయి. కుండలిని జాగరణ ప్రాముఖ్యత ప్రతిఫలం గురించి చదవచ్చు, అధ్యయనం చేయవచ్చు. ఇందుకు అధ్యయనం చేయకుండా ప్రాక్టికల్స్ లో వచ్చే అనుభూతులు మీకు తెలియవు ఏం చేయాలో. ఎందుకంటే థియరీ బాగా తెలిస్తే మార్గదర్శకునికి సహాయం చేయడం చాలా ఎక్కువ వీలవుతుంది. థియరీ మీకు బాగా తెలిసిందనుకోండి, మార్గదర్శకుడు ఏదైనా ఒక చిన్న పాయింట్ చెప్తే మీకు అర్థమైపోతుంది, లేకపోతే ముందు ఆ సిద్ధాంతం అంతా చెప్పుకుంటూ కూర్చోవాలి ఆయన. అందుకని ఏమేం చదవాలో చెప్పాను కదా, సీరియస్ అటెంప్ట్ చేయండి. నేను రామాయణాన్ని సిలబస్ గా 2 సంవత్సరాల కిందట చెప్పినట్టు గుర్తు, పుస్తకాలు కొని పెట్టారు కానీ ఎవరు చదివి ఉండరు, మళ్ళా నేనే చదివించుకోవాలి, నేనే చెప్పాలి దానికి నోట్స్, అలా చేయకుండా రామాయణం మహాభారతం మధించండి. మీరు ఒక్కొక్క క్యారెక్టర్ ని మీ యాంగిల్ లో మధించటం నేర్చుకున్న తర్వాత 9వ పేజీలోనే మళ్ళా కంటిన్యూ చేస్తున్నాను, కుండలిని సాధన పత్ర పుష్పాలతో పూజ చేసేటంత తేలికగా తీసుకోవద్దు, ఆటలాడుకోవద్దు, అందుకు పాత్రత తప్పనిసరి. సాధన ప్రారంభించే ముందు విషయం బాగా తెలిసిన మార్గదర్శకుని సహాయం తీసుకు తీరాలి. మీకు మామూలు సాధకుడికి తెలియాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను నేను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏ కుండలిని సాధకుడికైనా చాలు. కొంచెం కామన్ సెన్స్ ఉండి చేసుకునేవాడికి ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగవు. కామన్ సెన్స్ లేని వాడికి ఎవడు మాత్రం ఏం చేస్తాడు, నిద్ర మాత్రలు రోజు వేసుకో బాబు అని ఇచ్చాడు డాక్టర్, 20 మాత్రలు వాడు ఒకేసారి వేసుకుంటే ఏం చేస్తాం? కామన్ సెన్స్ ఉంచుకోండి. ఇంగిత జ్ఞానంతో ఈ సాధనల జోలికి మీరు వెళ్తే మీకు ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగవు. పూజ్య గురుదేవుల అష్టోత్తర శతనామావళి. ఇక్కడ ఈ చిన్న కీ ఏంటి అంటే, ఆ గురు అనుగ్రహం మనకి నిరంతరం లభిస్తూ కుండలిని సాధన చేసుకునే బదులు అసలు ఆ కుండలిని సాధనలోనే గురువు గారి నామాలు కల్పించాం అనుకోండి, ఇంకా నిరంతరం ఆ గురువు అనుగ్రహంతోనే చేసుకున్నాం అంతే, కంప్లీట్లీ ఫూల్ ప్రూఫ్ అనమాట. ప్రతి దళం మీద మీరు కనుక ఆ గురుదేవులకే నమస్కారం చేసుకో ఎప్పుడైతే మీరు సాధన చేసుకున్నారో, ఇంకేముంది, ఆయనే ఉన్నాడు అక్కడ ప్రతి దళం మీద కూడా. అంతేత పూజ్య గురుదేవుల అష్టోత్తర శతనామాలు మీకు మీ మార్గదర్శకునితో సంబంధం ఏర్పడుతుంది. మళ్ళా ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, శ్రీరామ శర్మ ఆచార్య కానీ మిగతా ఋషులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతవరకు అంటే మీ గురువుతో మీకు లింక్ వచ్చేంత వరకే, ఆయనకి ఆయన గురువుతో లింక్ రానంత వరకు ఉపనిషత్తు చదివాడు, వేదాలు చదివాడు, మదన్మోహన్ మాలవీయ చెప్పినట్టు చేశాడు, ఆయన గురువుతో సంబంధం ఏర్పడ్డాక ఇంకా ఆ గురువు చెప్పినట్టు చేయటమే. అంతవరకు మీకు ఈ వారం రోజుల లోపలే చాలా మందిని తీసుకెళ్లిపోవచ్చు, కానీ ప్రతి చోట గురువు గారు ఏ విధంగా జాగ్రత్త తీసుకున్నారు మీకు మీకొచ్చిన అనుభూతుల్ని అనలైజ్ చేసుకోండి. అందులో ఎంత వాస్తవికత ఉంది, ఎంత మీ కల్పన ఉంది, ఇంకా కొత్త కదా, ఇంకా స్వరూప మనస్సు అడ్డు తగులుతూ ఉంటుంది, ఆ మనస్సు రకరకాలమైనటువంటి ఇమేజెస్ తయారు చేస్తూ ఉంటుంది, చర్చించుకోండి. అందుకని నేను గ్రూప్ సాధన అన్నా, గ్రూప్ సాధన చేస్తున్నప్పుడు చాలా తగ్గుతాయి ఇలాంటివి. ఇంకంటే గ్రూప్ పక్కవాడు తింటాడు, ఏంట్రా మాకు కనిపించలేదుగా, కనిపిస్తే అందరికీ కనిపించాలి, దాన్ని చూసుకోండి. పూజ్య గురుదేవుల అష్టోత్తర శతనామావళి మీకు మీ మార్గదర్శకునితో సంబంధం ఏర్పరుస్తుంది. మనుష్య శరీరంలో శక్తివంతమైన విద్యుత్ భాండాగారం ఉంది, సాధారణంగా అది అంతా చెల్లా చెదిరే ఉంటుంది. దాన్ని సమీకరించి మూలాధార చక్రంలో కేంద్రీకరణ చేస్తే ఆశ్చర్యజనకమైన సత్ఫలితాలు పొందవచ్చు. మూలాధార నుండి సహస్రారం వరకు గల దేవయాన మార్గాన్ని వెన్నెముక కలుపుతుంది. ఇదే బ్రహ్మదండం. షట్చక్రాలు, ఇడా పింగళ సుషుమ్నల త్రివేణి సంగమం ఇదే. కుండలిని జాగరణ వల్ల చేతనపై నియంత్రణ సాధించవచ్చు, మానవ సామర్థ్యం యొక్క రహస్యాన్ని తెలుసుకునవచ్చు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి త్రివేణి సంగమం యొక్క కుంభమేళా కూడా ఈ ఫిబ్రవరిలోనే పడింది మన అదృష్టం. అది అంటే ఏంటి, ప్రకృతి కూడా మీకు సహకరించబోతోంది. 12 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి ఆ కుంభమేళ, అనేక మంది ఋషులు హిమాలయాల్లో ఉన్న వాళ్ళు ఆ కుంభమేళాకి దిగుతారు. అక్కడ దిగితే మీ శరీరంలో కనుక ఈ త్రివేణి సంగమం దిగితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత ఇంటర్ కనెక్ట్ ఈ టీవీ మీరు స్విచ్ ఎక్కడెక్కడ ఆన్ చేసుకుంటే, ఇదేం పల్లెటూరు కనుక ఇక్కడ ఈ టీవీ రానంటుందా, మీరు స్విచ్ నొప్పుకుంటే. వచ్చేది ఆ కుంభమేళాలో ఆనవాయితీ ఏంటంటే అందరు దేవతలు అందరు ఋషులు దిగుతారు. మీరు ఈ సాధన ఇవాళ నుంచి మొదలెట్టి చేసుకుంటే ఆ కుంభమేళాలో కనుక వాళ్ళు దిగుతే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు దాచుకోలేరు వాళ్ళని, వాళ్ళు మీరు లింక్ ఏర్పరచుకుని ఉన్నారు కనుక. అంచేత ఇదే కుండలిని జాగరణ వల్ల చేతనపై నియంత్రణ సాధించవచ్చు, మానవ సామర్థ్యం యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోవచ్చు. కుండలిని కూడా అనేది నేను యాడ్ చేసింది. కుండలిని జాగరణ యొక్క సారాంశం సింపుల్ గా, కుండలిని జాగరణ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే, బ్రహ్మాండములో, నిఖిల బ్రహ్మాండములో ప్రాణ చేతన కలిపి ఉన్నత స్థాయికి చెందిన శక్తి పొందటం. ఈ సామర్థ్యం సంయమంతో పెరుగుతుంది. శక్తిపాతంతో ఇక్కడ గురుదేవుల యొక్క అనుగ్రహం, శ్రీరామ శర్మ ఆచార్య మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం చూడండి. ఇదంతా చేయాలి, చాలా కష్టసాధ్యమైనటువంటి పని. శక్తిపాతంతో ఉన్నత స్థాయికి చెందిన సాఫల్యాలను పొందటం సత్యమే. మీరు చేయలేరు సాధన, కాని నేను చేస్తాను ఆ శక్తిపాతాన్ని. కానీ ఉచితంగా ఎవరూ దీన్ని పొందలేరు. శక్తికి బదులు కనీసం భక్తినైనా సమర్పించాలి. సమర్పణ భక్తి అంటే మీరు ఆ పూజ్య గురుదేవులకి సమర్పణ చేసుకుని సాధన చేస్తూ ఉంటే. అందుకనేంటే ప్రతి దళం మీద నువ్వుకే నమస్కారం చెప్పారు. నమస్కారం అంటే అర్థం ఏంటో, నా 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు నీకే ఇచ్చేసాను, ఇంతకంటే ప్రతి సమర్పణ ఏం చేస్తాం. ఈ భావనతో ప్రతి దళం మీద కనుక ఆ గురుదేవుల నామాలు మీరు తీసుకువెళితే ఆ భక్తి ఉంది కనుక ఆ శక్తిపాతం వల్ల 4 రోజుల్లోనే జరిగిపోవచ్చు. అది మూలాధార చక్రం పృథ్వీతోను, సహస్రార చక్రం సూర్యుడితోనూ పోల్చబడ్డాయి. ఇంకాస్త మీరు అర్థం చేసుకోగలిగితే పృథ్వీని అగ్నిగా, సూర్యుడిని సూర్యుడిగా, చంద్రుణ్ణి చంద్రుడిగా మీరు స్వీకరించవచ్చు. మీరు ఇంకాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చంద్రమండలంలో ఉన్నటువంటి జంతు స్థాయిలో ఉన్న ఆత్మలు పృథ్వీ మీద మానవులుగా అవతరించే ఇవి ఆ సూర్యశక్తితో మహామానవులుగా మారాలి అన్నది ఎవల్యూషన్ పరిణామం థియాసఫీ మనకి చెప్తుంది. అదే ఇక్కడ గురువు గారు చెప్తున్నారు. మూలాధార చక్రం పృథ్వీతోనూ, సహస్రార చక్రం సూర్యునితోనూ పోల్చబడ్డాయి. వాని మధ్య జరిగే ఇచ్చి పుచ్చుకోవటాలు మేరుదండం ద్వారా జరుగుతాయి. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ మేరుదండం ఏం చేయాలి అంటే, పృథ్వీ ఏ విధంగా అయితే తన నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి సూర్యుడి నుంచి శక్తిని సంపాదించుకుంటోందో, ఎలా సంపాదించుకుంటోంది అంటే 23.5 డిగ్రీలు వంగి సంపాదించుకుంటోంది. అది గాయత్రి మంత్రంలో కూడా 23.5 అక్షరాలు ఉన్నాయి. మన దళాలలో కూడా అన్ని అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలను 23.5 డిగ్రీలుగా ఎలా ఉంచుతారో, అక్షరాలు అక్షము అన్నా యాక్సిస్ అన్నా అన్ని పర్యాయవాచి పదాలు సినానిమ్. దీని మీద మీరు మనస్సును పెట్టుకుని ఈ సాధనని చూసుకోండి. వేదాలలో ఈ సాధనకి ఉపనిషత్తులో గుర్తులేదు నాకు, జౌ అంతరిక్షము పృథ్వీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపే శ్లోకం పృథ్వీ చూడాం తర్వాత చూద్దామని. చక్రాలను ఇంకాస్త ముందుకు వెళ్లి గుడ్ స్టూడెంట్ గుడ్ బాయ్ అనిపించుకోదలుచుకున్న వ్యక్తులకి ఈ సెంటెన్స్. చక్రాలను భావనాత్మకంగా గ్రహించేవారు రంగులను శబ్దాలను కోణాలను వాహనాలను వాటి మీద ఆరోపిస్తారు. ఈశ్వరుడు ప్రాణులను సృష్టించాడు. తన యువరాజైన మనుష్యునిలో కుండలిని శక్తి అనే విలక్షణ శక్తి భాండాగారాన్ని నింపాడు. దేవాత్మ అయిన భారతదేశం యొక్క కుండలిని జాగరణ నిమిత్తం మొదట్లో ఒకే వ్యక్తి నడుం కట్టి పూర్తి చేసినప్పటికీ, ఎవరో ఆ ఒకే వ్యక్తి అర్థమవుతుంది కదా, శ్రీరామ శర్మ ఆచార్య. అందరికీ దీనిలో భాగస్వామ్యం ఉన్నది, 800 కోట్ల మందికి ఉంది, తీసుకునేవాడు తీసుకోండి. కుండలిని జాగరణ అంటే చేతన యొక్క అంతరాళాలలో దాగి ఉన్న దివ్యశక్తుల జాగరణ. అది 3 శరీరాలలో వివిధ విధాలుగా సంపన్నం చేయబడుతుంది. 3 శరీరాలలో కూడా కుండలిని జాగరణ జరగాలి, ఒక భౌతిక శరీరంలోనే కాదు. స్థూల శరీరంలో మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న షట్చక్రాలు జాగృతం చేయబడతాయి. సూక్ష్మ శరీరంలో కుండలిని జాగరణ పంచకోశాల ఆధారంగా జరుగుతుంది. కారణ శరీరానికి సంబంధించినటువంటి మూడు విశిష్టమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. అవే త్రిశూలం, అంటే చూడు చేతిలో ఉండేటటువంటి త్రిశూలము. ఆ మూడు కారణ శరీరానికి సంబంధించినటువంటి భేదన, మూడు కూడా కలిసి సుషుమ్నలో కిందకి దిగుతాయి. ఈ మూడు కలిపితే ఆరు షట్చక్రాలు, ఐదు పంచకోశ సాధన, మూడు గ్రంథివేదన. ఈ పద్నాలుగు రత్నాలను హస్తగతం చేసుకోవటమే సముద్ర మథనము లేక కుండలిని జాగరణ. కస్తూరి మృగం వలె బొడ్డులోనున్న కస్తూరిని గ్రహించలేక పరుగులు పెట్టుటెందుకు? కుండలిని సాధన చేయుటకు ఎవరూ ఆశ్రత పడవద్దు. ఈ మహాప్రయోగము ఎవరికి ఎవరికి ఎంతవరకు ఎందుకు అవసరమో వారికి తగినంతగా లభింప చేయుట నా బాధ్యత. ఏ విధంగా దివ్యశక్తులు మా చేత 24 సంవత్సరములు గాయత్రి మహాపురస్కరణ చేయించి 3 సంవత్సరముల కఠోర తపస్సు చేయించి దేశ కుండలిని జాగృతం చేయు విధానము చెప్పినవో, చెప్పటమే కాక స్వయముగా నాకు తోడుగా నిలచి దగ్గర ఉండి చెయ్యించి సరంజామా కూడా సిద్ధం చేసి పెట్టినవు, మేము కూడా అదే విధముగా విశేష ఆత్మబలము సంగ్రహము చేయటానికి కుండలిని విజ్ఞాన ఆశ్రమం పొందాలంటే వారికి అవసరమైన వాటిని సమకూర్చి పెట్టడం జరుగుతుంది. అది దీనికి మీకు 3 సంరక్షకులు కావాలి, 3 ప్రొటెక్టర్స్ మీకు ఉంటే తప్ప ఈ కుండలిని సాధనలో మనం చూస్తాం కదా ప్రికాషన్స్ అని తీసుకుంటూ ఉంటాం, అవసరం ఉండదు. కానీ ల్యాబొరేటరీలో ప్రికాషన్స్ కావాల్సినవన్నీ చేస్తున్నట్టే 3 ప్రికాషన్స్ భారతీయ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాయి. 1, తల్లి కావాలి. ఈ విధమైనటువంటి సాధనలకు మాతృప్రేమ మనకు అందజేసేటటువంటి ఒక వ్యక్తిత్వం కావాలి, అదే గాయత్రి మాత. తండ్రి ప్రేమ, తండ్రి యొక్క సంయమనము, తండ్రి యొక్క డిసిప్లిన్ మనకి. అందువల్ల ఆ తండ్రి రోల్ ప్లే చేసేటటువంటి వ్యక్తి హిమాలయాలు. అంతేత తల్లి గాయత్రి మాత, తండ్రి హిమాలయాలు. ఇవి రెండూ కాకుండా గురువు కావాలి. ఆ గురు ఉన్నారు కనుక ఈ 3 ముగ్గురిని మనము ఈ గురు పూజలో ఎలా ఉపయోగించుకుంటామో చూడండి. ప్రతిరోజు మీరు ఈ కుండల్ని సాధన మొదలెట్టి పెట్టదలుచుకున్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పాటించి తీరాల్సిందే. ఉరుతులు వెలిగిస్తాం, జ్యోతి వెలిగిస్తాం, వీలవుతే ఔన్నతితో వెలిగించటం శ్రేష్టం. కానీ ఏ జ్యోతి మీరు వెలిగించుకున్నా గురుదేవులు హరిద్వార్లో స్థాపించినటువంటి అఖండ దీపాన్ని మాత్రం మీరు గుర్తు చేసుకోవాలి. ఆ జ్యోతి యొక్క కిరణాలే ఇక్కడికి వచ్చేవి, అదే అక్కడ లేకపోతే ఇదేది పనిచేయదు. అంచేత ఆ జ్యోతిని ఊహించుకున్నాక మీరు పేజీ నెంబర్ 16 చూడండి. గురు పూజా విధానం అద కరన్యాస హృదయాది న్యాసాహ యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషస్తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న నివారణాయ. ఓం అస్య శ్రీ గురు గీతా మాలా మంత్రస్య భగవాన్ సదాశివర్షి విరాట్ ఛంద శ్రీ గురు పరమాత్మా దేవత హం బీజం సహ శక్తి సోహం కీలకం శ్రీ గురు ప్రసాద సిద్ధ్యర్థే జపే విధి. తర్వాత అంగన్యాస కరన్యాసాలు చేస్తాం. ప్రస్తుతం ఈసారికి మాత్రము రిచువల్ మాత్రమే మీరు అర్థం చేసుకోండి, దాని వెనకాత ఉన్నటువంటి భావాన్ని ఈసారి మళ్ళా మనం కాకువాయి క్యాంప్ లో దీని గురించి మీరు 1 నెల రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటారు కనుక చెప్పుకుందాం మీ యొక్క అనుభూతుల పరంగా. ఇవాటికి మాత్రము కేవలము కర్మకాండ. ఓం హాం సాం సూర్యాత్మనే అంగుష్టాభ్యాం నమః. ఈ మొత్తం వేలుని ఈ చూపుడు వేలుతో ఇలా టచ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రిచువల్ చాలా కరెక్ట్ గా చేసుకోవాలి. భావన ఎలా చేసుకున్నా పర్వాలేదు, కానీ రిచువల్ మస్ట్ బి వెరీ వెరీ యాక్యురేట్. ఇక్కడ ఈ అంగుష్ట మూలం నుంచి ఓం హాం సాం అంగుష్టాభ్యాం, ఓం హం సాం సూర్యాత్మనే అంగుష్టాభ్యాం నమః. తర్వాత ఇక్కడ నుంచి ఓం హం సీం సోమాత్మనే తర్జనేభ్యాం నమః. ఓం హం సూం నిరంజనాత్మనే మధ్యమాభ్యాం నమః. ఓం హం సైన్ నిరాభాసాత్మనే అనామికాభ్యాం నమః. ఓం హం సౌం అతను